அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்பிரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். ஆஞ்சநேயமதிபாட்டலானனம் காஞ்சனாத்ரிகமனீய விக்ரஹம் பாரிஜாததருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம். அந்தரோ செப்பண்டி ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஒக்கசாரி காது, ரெண்டு சார்லு காது, பூயோ பூயோ. பூயஹ பூயஹ அண்டே பதே பதே, மாட்டி மாட்டிக்கு, இப்படு அப்படு அனி காக்குண்டா, நிரந்தரம் நமாமி அஹம். அஹம் அண்டே நேனு, நமாமி நமஸ்கரிஸ்து நான், நேனு எல்ல வேளலா நமஸ்கரிஸ்து நான், பதே பதே நமஸ்கரிஸ்து நான். இங்கிலீஷில் நம்பர் ஆஃப் டைம்ஸ் அண்டாரு சாரா, அலாகே சம்ஸ்கிருதம்ல பூயோ பூயோ அன்னமாட. எவரிக்கோசம் நமஸ்கரிஸ்துனோம், ஆ நமஸ்கரிஞ்சேது எவரி குறிஞ்சி? ஸ்ரீராம் ராமுடி குறிஞ்சி நமஸ்கரிஸ்துனான். ஆ ராமுடி வள்ளிட்டுவண்டி வாடு லோகாபிராமுடு. ராமுடி குணములు, ராமுடி ரூபம், ராముని ప్రవర్తన, రాముని నామం, ఇవి లోకములో ప్రతి ప్రాణిని ఆకర్షిస్తాయి. ఒక వ్యక్తికి ఇష్టమైతే ఇంకొకటికి ఇష్టం కాకపోవచ్చు, కానీ రాముడు అలా కాదు, అందరికీ ఇష్టడే. పైకి కొంతమంది తిడుతున్నా దుష్టులు, లోపల మాత్రం మళ్ళీ పొగుడుతుంటుండే. రాముడి గొప్పతనం అదే. అది ఎలాగో మీరు అరణ్యకాండలో చూస్తారు, ఆ రూపాన్ని చూచిన తర్వాత మారీచుడు లాంటి వాడు కూడా ఆయనకి విపరీతమైన ద్వేషం కలిగించినటువంటి వాడు కూడా, శత్రుభావన కలిగిన వాడు కూడా, పాపాత్ముడు కూడా, ఆయన చంపాలని వెళ్ళిన వాడు కూడా ఆయనకి దాసోహం అన్నాడు. శత్రువులు మనల్ని పొగడటం చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో కొద్ది మంది మాత్రమే తప్ప ఎక్కువ మంది తమ వాళ్ళని పొగిడినట్టుగా, తమ మిత్రులను పొగిడినట్టుగా శత్రువుని పొగడరు. శత్రువు ఎంత గొప్పవాడైనా వాడిలో లోపాలే వెతుకుతాం. అందులో కలియుగం కనుక ఇంక చెప్పక్కర్లా, పక్కవాడు ఎంత గొప్పవాడైనా వాడు తిట్టడం తప్ప పొరపాటు కూడా పొగడటం ఉండదు. కానీ రాముడు అలా కాదు, ఆయన చూచినటువంటి శత్రువులు కూడా ఆయన పొగిడేవారు. ఈయన రాముడు అంటే అనుకుని ఆ తర్వాత బాణం వేసేవారట, అది వేరే విషయం. వెనకటికి ఒక ఆయన ఉన్నాడు, గురువుగారు అంటే నాకు చాలా ఇష్టం అండి, కాబట్టి ఆయనకి గజానికి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ రేటు పెంచానండి అన్నాడు. కాబట్టి అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, బయటవాడికి 42,000 అయితే గురువుగారికి 43,000 అండి, ఎందుకంటే గురువుగారు భక్తి కాబట్టి. అంటే గురువుగారు అంటే భక్తి అన్న డబ్బులు డబ్బులే కదా. అలాగే రాముడిని చూడగానే ఆకర్షణ కలిగింది, అయినా ఆయన శత్రువు కనుక బాణం వేశాను అన్నట్టు వెనకటికి ఒక రాక్షసుడు. అందుకని లోకావిరామం అన్నారు ఆయన. అటువంటి శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ రాముడు ఇంకా ఎటువంటి వాడో ప్రారంభంలో చెప్పారు, ఆపదాం అపహర్తారం. ఆయన పెద్ద దొంగ, గజ దొంగ, మీ ఆపదలను అపహరించే దొంగ, మంచి దొంగ అన్నమాట ఆయన. సాధారణంగా ఎవరైనా చెప్పులో ధనమో ఇంకోటో పట్టుకుపోతారు, రాముడు మన కష్టములను పట్టుకుపోతాడు, ఆపదలను అపహరిస్తాడు. అపహరించు అని ఏమంటారు? దొంగ అంటారు. ఆపదాం అపహర్తారం, ఆపదలన్నీ పట్టుకుపోతాడు. కరోనాను కూడా ఆయన పట్టుకుపోయాడు కాబట్టి మనం బతికాం, లేకపోతే ఎంతోమందితో కూడా మనం పోవలసిన వాళ్ళం. ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తప్ప భయపడక్కర్లా. ఇంచుమించుగా అందరిలో ఉందిట ఏది, ఈ కరోనా అనే రోగం. కానీ ఆ రోగం ఇప్పుడు చంపదు, మొదట్లో మనల్ని ప్రాణం తీసింది, ఇప్పుడు కొంచెం వణికిస్తుంది, కొంతకాలం పోయాక దాన్ని మనం వణికిస్తాం. మానవులు కొన్ని గొప్పతనం ఏంటంటే దెయ్యాలు భూతాలు భూమి మీద లేకుండా తరివేసాం మనం, రోగాలను కూడా తరివేస్తాం. ఇంకా కొంతకాలానికి పోయాక మనల్ని మనమే తరుగుకుంటాం, అది వేరే విషయం. కానీ అందువల్ల ఆపదలను, ఎటువంటి ఆపదలనైనా, ప్రాణాంతకమైన ఆపదలనైనా అపహరించేవాడు రాముడు అంటే. దాని బదులు ఏం చేస్తాడు, మన కష్టములన్నీ పట్టుకుపోయి, మన ఆపదలన్నీ పట్టుకుపోయి దానికి బదులుగా సర్వసంపదాం దాతారం, సంపదలన్నీ ఇస్తాడు ఆయన. పట్టుకుపోయేది కష్టములు, ఇచ్చేది సంపద. అందుకే రాముడి వంటి మహానుభావుడు లేడన్నారు. అటువంటి రాముడికి మనం రోజు నమస్కారం చేసుకుంటే సద్బుద్ధి కలుగుతుంది, అనేక విషమ సమస్యలు కూడా తొలగిపోతాయి. గరుడ పురాణంలో విషూచికలు అనే పేరుతో ఒక రోగం గురించి ఉటంకించారు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న విచిత్ర రోగాలు, వాటికి పేర్లు ఉండవు, అవేవో కొత్త క్రిములు, మానవుల చేత సృష్టింపబడతాయి. ఈ రోగములు మందునకు లొంగేవి కాదో పట్టాన, ఇటువంటి భయంకరమైన రోగాలన్నీ ఉన్నాయని, ఈ రోగములన్నిటికీ రామనామస్మరణం ఒకటే గొప్ప మందని చెప్పారు. అందుకే రామనామం ఒక ఔషధం, సర్వతాపశమనైక భేషజం అన్నారు. భేషజము అంటే ఔషధం అన్నమాట, వైద్యం. ఒక తాపం కాదు, మన దగ్గర చాలా తాపాలు ఉన్నాయి. తాపములు అనే శబ్దమునకు శరీరాన్ని మరిగించే ఉష్ణోగ్రత వేడి అని అర్థం అన్నమాట. మూడు తాపాలు ఉన్నాయి కదా మన చుట్టూత, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అనే పిలువబడేటటువంటి మూడు తాపములు, మూడు రకములైన జ్వరములు, మూడు రకములైన ఉష్ణములు మన శరీరంలో ఉన్నాయి. ఈ మూడింటినే తాపత్రయము అంటారు. ఈ తాపత్రయం శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. వీటికి ఔషధం రామనామం. అందుకని మహానుభావుడు రామదాసు గారు, భక్త రామదాసు గారు భద్రాచల రామచంద్ర ప్రభు దగ్గర కూర్చుని రామయోగి మందు కొనరి అని పాట రాశాడు ఆయన. ఆ రామయోగి మందు ఓ రెండు కాండములు సేకరించాం. మొత్తం రామాయణం ఉత్తరకాండముతో కలిపి ఏడు కాండములు, అందులో రెండు కాండములలో ఉన్నటువంటి మందుని తాగారు మీరు. బాగా మత్తెక్కి నిద్రపోతూ ఉన్న సమయంలో ఓ 5-6 నెలలు మీకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ మిగతా మందుని, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కోర్స్ అంటాం మందు, మందుని ఒక 2 నెలలు వాడిన తర్వాత 4-5 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడే మందులు కొన్ని ఉంటాయి. అలాగా జనవరి వరకు ఒక 2 సీసాల మందు తాగారు మీరు. అవి ఏమిటనమాట, బాలకాండము, అయోధ్యాకాండము. ఈ అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము అని పిలువబడేటటువంటి ఈ 3 సీసాల మందు ఉన్నదే, అది ఈరోజు నుంచి మళ్ళీ మొదలు పెడతారు. ఒకసారి సుందరకాండము అనేటటువంటి ఔషధమును, పరమౌషధాన్ని, అమృతం వంటి ఔషధాన్ని సేకరించాక ఇంకా జీవితంలో ఏ విధమైన రోగము జీవుల చెంతకు చేరదుగాక, చేరదు. అటువంటిది ఆ ఔషధం. ఇంత మహాకార్యక్రమం ఇక్కడే మొదటి నుంచి చివరిదాకా నడపాలని సంకల్పించాం మనం. దానికి అనుగుణంగానే కమిటీ వారు కూడా ఇక్కడే జరగాలని వారు సంకల్పించారు. అన్ని రకాలుగా భగవంతుడికి అనుగ్రహం కలిగింది. అందువల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ రామచంద్రుని దివ్యానుగ్రహం లభించుగాక అని మంగళాశాసనం చేస్తుంది. రామచంద్రుడు అయోధ్యాకాండలో అక్కడే అరణ్యవాసానికి శ్రీకారం చుట్టి అనేక కార్యక్రమాలు చేశాడు. చివరికి అరణ్యవాసానికి దండకారణ్యం కేసి బయలుదేరాడు అని చెప్పుకున్నాం మనం, అయోధ్యాకాండ కొసమెరుపుగా అలా చెప్పుకున్నాం. రాముడు సీతతో లక్ష్మణుడితో కాలినడకన క్రమంగా దండకారణ్యంలో ప్రవేశించాడు. ఈ దండకారణ్యంలో ఇప్పటికీ ప్రవేశించడం కష్టమే, ఆ రోజులలో ఏ సౌకర్యము లేని రోజులలో అతి భయంకరమైన అడవిలోకి అడుగు పెట్టాలంటే చాలా సాహసం కావాలి. ఎప్పటికీ దండకారణ్యం దండకారణ్యమే ఉండదు. అందులో కొన్ని ప్రాంతాల్లోకి వెడితే అక్కడ ఏమున్నాయో తెలియదు. ఒక్కో చోట కొండలు, ఒక్కో చోట గుట్టలు, ఒక్కో చోట క్రూర మృగాలు, ఒక్కో చోట భయంకరమైన తేనెటీగలు ఉంటాయి. తేనెటీగలు కుట్టి తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల అక్కడికి అడుగు పెట్టాలంటే జీవులకు ఆత్మబలం ఉండాలి, తన శక్తి తనకి తెలియాలి, సాహసం ఉండాలి, దుస్సాహసం ఉండకూడదు. అందుకే రాముణ్ణి ఆత్మవాన్ అన్నారు. వాల్మీకి మహర్షి ఏ శబ్దం వాడినా దాని వెనక ఒక అందం, ఒక అర్థం ఉంటుంది. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్. రామచంద్రుడు దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన ఆయన ఆత్మవాన్నట, తనను తాను ఎరిగినవాడు, ధైర్యం కలిగినవాడు. ఆత్మవాన్ అనే శబ్దం ఎవరికి పడితే వాడికి వాడకూడదు. కొందరికి సాహసం ఉంటుంది, కానీ అది మూర్ఖత్వంతో కూడిన సాహసం అవుతుంది. బాగా మేడ మీదకి ఎక్కి చిన్న పెట్టగోడ మీద కూర్చుని నాకేం పర్వాలేదు అని కూర్చుంటే ఎలాగా పొరపాటు ఈ సెల్ మాట్లాడుతూ అని వెనక్కి వంగాడా? ఇక తర్వాత వాడి జీవితంలో ఈ సెల్ ఉండదు, పైన తీసుకెళ్ళి వేరే సెల్లో వేస్తారు, అది హెల్. కాబట్టి సాహసము అనరు. మూర్ఖత్వంతో కూడిన ఆ సాహసము దుస్సాహసము, అతిసాహసము, దానివల్ల ఉపయోగం లేదు. ధైర్యంగా ఉండడం అంటే వేరు. మేము ముక్కులు గుడ్డలు తీసి మూతి మీద మూతి పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుని రోగం తెచ్చుకుంటామంటే దాన్ని సాహసం అంటారు అనరు, అది అజ్ఞానం అంటారు. కాబట్టి రాముడి దగ్గర బలం ఉన్నది, సాహసం ఉన్నది, కానీ ఎప్పుడు ప్రయోగించాలో తెలుసు, అనవసరమైన చోట సాహసం ప్రదర్శించడు. అలాంటి వాణ్ణి మాత్రమే ఆత్మవాన్ అంటారు. అంటే తన బలం ఎంత, ఈ బలముతో ఏ పని చేయగలను, ఏ పని చేయలేను, దేనివల్ల మనకి లాభం, దేనివల్ల నష్టం అని తన తత్వం, తన శక్తి బేరీజు వేసుకుని సక్రమంగా నడుచుకునేవాడిని మాత్రమే ఆత్మవాన్, తనను తాను బాగా ఎరిగినవాడు అనమాట అలాంటి వాడు ఆయన. అందుకే అసలు రామాయణం ప్రారంభంలోనే ఆత్మవాన్ కో జతక్రోధః, ఆత్మవాన్ననే మొదలెట్టారు. అలాంటి ఆత్మవంతుడు రామచంద్రుడు ధైర్యంగా దండకారణ్యంలో అడుగుపెట్టాడు. అక్కడ అన్ని తపస్సు చేసే ఋషుల ఆశ్రమాలే. పూర్వకాలంలో అడవులు మునులకు, అక్కడ ఉండే కోయవాళ్లకు, లేదా కొంతమంది క్రూరులైన రాక్షసులకు నిలయములుగా ఉండేవి. సరే, మృగాలు ఎలాగో ఉంటాయి, ఆ క్రూర మృగాలు తిరిగేవి తిరుగుతూనే ఉంటాయి. రాముడు వచ్చిన ప్రాంతం ఎక్కువ మంది మహర్షులకు నిలయం, చాలామంది ఋషులు మహాతపస్సును అక్కడ చేసుకుంటున్నారు. ఎలా తెలుస్తుంది? ఒక ప్రాంతమునకు అడుగు పెట్టగానే ఇది ఋషుల ప్రాంతము, లేదా ఇది నరభక్షకులైన రాక్షసుల ప్రాంతము, లేక ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, లేక ఇక్కడ పచ్చిమాంసం తినే ఆటవికులు ఉన్నారు అనే విషయం ఎలా తెలుస్తుంది? వాతావరణాన్ని బట్టి తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి దృశ్యముని బట్టి కనిపెట్టచ్చు. రాముడు సీతాలక్ష్మణులతో ఇక్కడ ఋషులే ఉన్నారు అని ఎలా చెప్పాడు అంటే, రాగానే ముందుగా కుశచీర పరిక్షిప్తం, దర్భలు కనబడ్డాయి అక్కడ, చక్కగా కత్తిరించి గుడిసెల ముందు ఆశ్రమముల ముందు పెట్టుకున్నారు దర్భలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏ ఆశ్రమం దగ్గర చూసినా కొసలు మూలము రెండూ ఉన్నటువంటి దర్భలు ఉన్నాయి. మూలం అంటే వేరు అన్నమాట. వేళ్లతో సహితముగా దర్భలను పీకి వాడారు వాళ్ళు. కింద వేళ్ళ ఉన్నాయి, పైన అగ్రములు కూడా కొసలు ఉన్నాయి, మధ్యములు ఉన్నాయి. అటువంటి దర్భలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మహానుభావులైన ఋషులు ఉన్న చోట దర్భలు ఉంటాయి. ఆలయములలోను, ఇంటి యందు, ఆశ్రమాలలోనూ దర్భలు ఉండాలి. ఆలయాలలో 5కు తక్కువ కాకుండా దర్భలు ఉండాలి. ఇంటి దగ్గర 3కు తక్కువ కాకుండా దర్భలు ఉండాలి. అదే ఆశ్రమాలలో లెక్క లేకుండా దర్భలు ఉండాలి అని బృహస్పతి తన ధర్మశాస్త్రంలో చెప్పాడు. కారణం ఏమిటంటే, దర్భలుంటే కొన్ని రోగములు రావు, దర్భలుంటే ఇతరుల దృష్టి దోషం తగలదు, దర్భలుంటే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ పురాణంలో, ధర్మకాండంలో, ప్రేతకల్పంలో దర్భల మీదే శవాన్ని ఎందుకు పడుకోబెట్టాలో గరుత్మంతుడితో విష్ణువు చెప్పాడు. దర్భమూలే స్థితో బ్రహ్మ మధ్యే దేవో జనార్దన దర్భాగ్రే శంకరం. దర్భముల యొక్క మూలలో అంటే వేళ్ల ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, దర్భల మధ్యలో విష్ణు ఉంటాడు, దర్భల కొసలు ఉంటాయిగా చిట్ట చివర అక్కడ శంకరుడు ఉంటాడు. అందుకే దర్భలు అంటే త్రిమూర్తుల స్వరూపం. ఒక దర్భం మీ ఇంట్లో ఉందంటే త్రిమూర్తులు మీ ఇంట్లో ఉన్నట్టే. గృహస్థాశ్రమంలో మూడు దర్భలకు తక్కువ కాకుండా ఎందుకు ఉండాలంటే నిరంతరం మూడు ప్రాంతాలలో మహానుభావులైనటువంటి త్రిమూర్తులు ఉండాలి. మన ఇంట్లో ఉండే మూడు వస్తువులు ఏమిటి? ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం. మోక్షం చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరు కోరుకోరు. నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా నా జాతకం ఎలా ఉంది, ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా లేదా, ఈ గందరగోళమే కానీ ముక్తి కావాలని కోరేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. రాగానే ఏమండో నన్ను వైకుంఠానికి పంపేయండి, లేకపోతే కైలాసానికి పంపండి, ముక్తికి పంపించండి అనేవాళ్ళు ఎవ్వడూ కనపడనమాట. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా లేదా, బంజారా హిల్స్ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ అవుతాయా లేదా అనేవాళ్ళు తప్ప స్వర్గం వస్తుందా అని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు, తక్కువగా అడుగుతారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు అడుగుతారు ఎక్కడో ఒకటో ఎరా, అవునా? కానీ ఎక్కువ మందికి ధర్మార్థ కామముల మీదే దృష్టి ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడి ధర్మం కూడా అదే. ధర్మము అర్థము కామమే అవసరం, కానీ ఒకేసారి వాడికి ముక్తి అవసరం లేదు. అందువల్ల ఈ గృహస్థాశ్రమంలో మూడు దర్భలకి తక్కువ కాకుండా ఉండాలి. ఆలయానికి వచ్చేవాడు ధర్మార్థ కామములతో పాటు మోక్షం కూడా కోరుకుంటాడు కనుక ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట ఒక ఐదు దర్భలు వేళ్లాడదీయాలి. ఏ కృష్ణుడి పాదాల దగ్గరో, లేకపోతే విఘ్నేశ్వరుడి దగ్గరో, లేకపోతే పైన కలశం దగ్గరో ఎక్కడో చోట ఒక పంచ దర్భములు ఉంటే ఈ వచ్చిన వ్యక్తికి ధర్మ అర్థ కామములతో పాటు భవిష్యత్తులో మోక్షం కూడా వస్తుంది. ఇంకా అడవులలో తపస్సు చేసే వాళ్ళకి వేరే కోరికలే ఉన్నాయి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు అడవికి. వాళ్ళకి ఈ మానవులతో, సామాన్య మానవులతో, ఈ గృహస్థాశ్రమాలతో ఉన్నవాళ్లతో, కోరికలు ఉన్నవాళ్లతో ఎక్కువగా సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు కేవల కైవల్యం కోరుకుని దర్భలే పెట్టుకుంటారు. దర్భల మీద మరణిస్తున్నవాడి శరీరం పడుకోబెట్టినా లేక మరణించిన తర్వాత పడుకోబెట్టినా వాడు నరకంలో ఎక్కువ బాధలు పొందట. పరమ పాపాత్ముడైనప్పటికీ దర్భల మీద పడుకోబెడితే వాడు నరకం పొందడు. అందుకనే పూర్వకాలంలో ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టగానే దర్భలు పరిచి దాని మీద పడుకోబెట్టేవారు. ఇప్పుడు దర్భలు బదులుగా అవేమో శామియానాల్లో పడుకోబెట్టి పూలదండలు వేస్తారు. పువ్వుల వల్ల ఎక్కువ లాభం లేదు, వాటి వల్ల కూడా లాభం ఉన్నది, కానీ దర్భలకు ఉన్నంత శక్తి, మానవ శరీరాన్ని పవిత్రం చేసే శక్తి ఇంకొక వస్తువుకు లేదట. అందుకే నిరంతరం ఇళ్లలో దర్భలు ఉంచేవారు పూర్వకాలంలో. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, తిలాహ పవిత్రమతులం దర్భాశ్చాపి తులస్యత నివారయంతి చైతాని దుర్గతిం యాంతమాతురం. ఆతురుడు అంటే కష్టములలో ఉన్నవాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు, రోగములతో బాధపడుతున్నవాడు, లేక తీవ్రమైన ఆర్థిక బాధలలో ఉన్నవాడు, వీళ్ళందరినీ ఆతురులు అంటారు. ఈ ఆతురులకు మూడు వస్తువులు పవిత్రమైనవి. మీకు ఎప్పుడు తీవ్రమైన కష్టములు వచ్చినా ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు తిరుగుండదు. అందులో ఒకటి నువ్వులు. ఇంట్లో నువ్వులుంటే ఈ తీవ్రమైన యాతనలు మీకు రావు రావు రావు. రెండవది దర్భలు. దర్భలు ఇంట్లో నిరంతరం ఉంటే ఈ భయంకరమైన తీవ్ర యాతనలు రావు, అనారోగ్యములు రావు, సమస్యలు రావు, ఆర్థికమైన బాధలు రావు, ఏ ఈతి బాధ రాదు. మూడవది తులసి. నిత్యం తులసి మాతని ఇంట్లో పెట్టుకోండి, ఓ తులసి కోట పెట్టుకోండి, తులసీదేవిని అందులో వెయ్యండి, పూజించండి, బయట ఉన్నప్పుడు మైలున్నప్పుడు మాత్రం ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్త వహించండి, ఇక మీ ఇంటికి ఈతి బాధలు రావు, ఈ మూడు ఉండి తీరాలి అని విష్ణువు స్వయంగా గరుత్మంతుడికి చెప్పాడు. అందుకని పూర్వకాలంలో ఇవన్నీ బాగా చదువుకున్న పండితులు ఉండేవారు గనక, వాళ్ళు ఎక్కువగా అడవులలో తపస్సులు చేసేవారు గనక, ఆశ్రమాలకు వెళ్ళగానే మొట్టమొదట కుశ దర్భలు కనబడ్డాయి, చీర నార చీరలు కనబడ్డాయి, నార వస్త్రములు కనబడ్డాయి. అందువల్ల వెంటనే అనుకున్నాడు రాముడు, ఇదిగో మనం అడుగు పెట్టినది మహర్షుల ఆశ్రమ ప్రాంగణం, దర్భలు కనపడుతున్నాయి, ఆరవేసుకున్న నారవస్త్రాలు కనపడుతున్నాయి, ఎక్కడ చూసిన వేద పఠనం కూడా వినపడుతుంది. అక్కడ కూడా మైకులు లేకపోయినా చక్కగా హాయిగా వేదం చదువుతున్న వాళ్ళ వేదం చెవుల్లో పడుతుంది. గుడిసెల్లో వేదం చదివితే ఆ వేదస్వరం చుట్టుపక్కల ప్రాంతాన్ని మారుమోగించేదట. పైగా వాళ్ళు కఠోర కంఠాలతో అరిచేవారు కాదు. కొన్ని ప్రార్థనా స్థలాల్లో చూడండి చూసారు వాళ్ళు, అయ్యే బాబు ఐదయ్యింది ఆరయ్యిందంటే మనం బాబు హడిలి పారిపోతాం అన్నమాట. దెబ్బకి ఆకాశంలో ఉన్న దేవతలకు ఎంతబడి చచ్చిపోతారు. అలా అరవకుండా కాస్త ప్రశాంతముగా స్పష్టమైన స్వరంతో అరుస్తారు మహానుభావులు వీళ్ళు. అందువల్ల వేద పఠనం సుశిక్షితమైన కంఠం నుంచి వచ్చినప్పుడు ఆ వేదం వింటూ ఉంటే మనస్సుకి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆహ్లాదం కలుగుతుంది. ఎప్పటికూడా చూసారా వేద పండితులు ఓ 100 మంది ఉంటారా, కానీ ఎక్కడ ఒక్కళ్ళ స్వరం ఒకళ్ళతో కలవకపోవడం ఉండదు, అందరూ కలిపి చదువుతారు. ఆ నాదం కూడా, వేదనాదం కూడా, వేద పఠనం కూడా చెవులకు సుభగముగా ఉంటుంది, వినడానికి సొంపుగా ఉంటుంది. మన కంఠం ఇతరులకు ఆహ్లాదం కలిగించాలి, బాధ కలిగించకూడదు. అది ప్రార్థనలు అవుతుందండి. వాడు మైకు పెట్టుకుని హఠాత్తుగా ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా భయం ఒక అరుపరిస్తే గుండెపోటు వచ్చిన వాడు చచ్చిపోడు. దాన్ని ప్రార్థనలు అంటారు అనరు. అందువల్ల రాముడు వెళ్ళిన ప్రాంతంలో మనోహరమైన కంఠములతో కొందరు వేదములు చదువుతున్నారు, ఆ వేద పఠనము విన్నాడు ఆయన. ఈ విధంగా ప్రాంతమంతా పూర్తిగా మహర్షుల నిలయం అన్నట్టుగా కనపడుతున్నది. మధ్యాహ్నం పూట సూర్యుడిని చూడగలమా? చూడలేము. అలాగే బాగా తపస్సు చేసినటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి పాపాత్ములు అడుగు పెట్టలేరు. పాపాత్ములకి సూర్యమండలాన్ని ఎలా అయితే మనం మధ్యాహ్నం పూట చూడలేమో, అలాగే మహాత్ములైన ఋషుల యొక్క ఆశ్రమములను చూసే శక్తి ఉండదు. ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ముఖం కేసి పాపం చేసిన వాడు సూటిగా చూడలేడు, అందుకని తల ఉంచుకుంటాడనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖంలో కాంతి ఉన్నది, తేజస్సు ఉన్నది. ఆ వ్యక్తి అందంగా ఉన్నాడా, ముసలాడా, నల్లగా ఉన్నాడా, ఇది అక్కర్లా. తపశ్శక్తి వల్ల, నిరంతర జపం వల్ల వ్యక్తులలో ఒక గొప్ప కాంతి కనపడుతుంది. ఆ కాంతిని బ్రహ్మ తేజస్సు అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి రాగానే మనం కాళ్ళకి దండం పెడుతున్నాం, అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక పవిత్రత ఉంది కాబట్టి దండం పెడుతున్నాం. కానీ లేకపోతే ఉత్తిని ఎదుగుతుంది, నమస్కారం చేస్తాం చెయ్యంగా. ఒక వ్యక్తిని చూడగానే మనకి గౌరవం కలుగుతుందంటే ఆ వ్యక్తిలో దైవశక్తి ఉన్నది, ఉపాసనా బలం ఉన్నది. దానినే తపశ్శక్తి, బ్రహ్మ తేజస్సు అంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ఋషులందరూ బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు. ఎక్కడ చూచినా జింకలు తిరుగుతున్నాయి, అందులో నల్ల జింకలు బాగా తిరుగుతున్నాయి. నల్ల జింకలు మనుష్యుల్ని నమ్మవు, వాటికి మనుషులు అంటే భయం. జింకలకి పిరికితనం ఎక్కువ, అందులో నల్ల జింకలకి మరింత పిరికితనం ఎక్కువ. కానీ ఆ ప్రాంతంలో కృష్ణ మృగములు, నల్ల జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కొన్ని మృగాలు చక్కగా వాటిల్లో మాట్లాడుకుంటున్నాయి, శబ్దాలు చేసుకుంటున్నాయి, మేమే శబ్దాలు, కిచకిచ శబ్దాలు చేసుకుంటున్నాయి. ఇంకా పక్షులైతే చెట్ల మీద హాయిగా స్వేచ్ఛగా పాటలు పాడుకుంటున్నాయి. అంటే ఈ ప్రాంతములో ఉన్న మహానుభావుల వల్ల మనకి ప్రమాదము లేదు, వీళ్ళు మనల్ని వేటాడి తినరు అనే నమ్మకం వాటికి ఉన్నది. అన్నిటికీ మించి ఈ తపస్సులు సహజంగా యజ్ఞం చేసేటప్పుడు అందులో ఏం చేస్తారట, రేగు పళ్ళు గుజ్జుగా తయారు చేసి ఈ గుజ్జును యజ్ఞగుండంలో వేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు చెరువు అని ఒక దాన్ని వాడతారు. చెరువు అంటే తెలుగులో చెరువు కాదు, తెలుగులో చెరువు అంటే మంచినీళ్ళు ఉన్నదాన్ని చెరువు అంటారు. సంస్కృతంలో చెరువు అని ఒక శబ్దం ఉన్నది, ఆ విసర్గ తెలుగులోకి వచ్చేసరికి చెరువు అవుతుందన్నమాట. ఈ చెరువునకు అర్థం యజ్ఞములో అగ్నికి సమర్పించే ఆహారము, పవిత్రమైన మంత్రములతో సమర్పించే ఆహారమును చెరువు అంటారు. నేతితో వండిన అన్నం కానీ, లేదా రేగుపళ్ళ గుజ్జు కానీ, పేలాలు కానీ, నవధాన్యములు కానీ, ఇవన్నీ అగ్నిహోత్రుడికి సమర్పిస్తారు మంత్రపూర్వకముగా ఋషులు. ఆ ఆహారాన్ని చెరువు అంటారు. ఎక్కువగా శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళాలని కోరిక కలిగిన వాళ్ళు రేగుపళ్ళ గుజ్జుతో కూడినటువంటి ముద్దని యజ్ఞగుండంలో వేసి తద్వారా శారీరక స్వర్గం పొందేవారు. కొద్దిమంది మహానుభావులు ఋషులు అలా శరీరంతో స్వర్గానికి వెళ్ళారండో, వాళ్ళనే బొందితో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అంటారు. ధర్మరాజు గారు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, హరిశ్చంద్రుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు, వాలఖిల్యులు అనే ఋషులు అలా శరీరంతో స్వర్గానికి వెళ్ళారు, ఆంగిరసులు అనే ఋషులు అలా శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. వీళ్ళల్లో ఎక్కువ మంది ఈ రేగుపళ్ళ గుజ్జు వాడతారు. ఈ గుజ్జుని కొంతమంది యజ్ఞం అయిపోయాక కొంత మిగిలిపోతుందిగా ఈ వండిన ఆహారం, ఆ చెరువుని లేళ్లకి పెడుతున్నారు ప్రేమగా. ఇవన్నీ చూశాడు ఆయన. అక్కడికి అప్సరసలు వచ్చేవారు, వచ్చి యజ్ఞం అయ్యాక భగవంతునికి సేవ అన్నట్టుగా నృత్యం చేసేవారు. ఎప్పుడు కూడా భగవంతుడి పూజ అయ్యాక ఈ పూజలో భాగంగా నృత్యము, వాద్యము, గీతము ఇవన్నీ వినిపిస్తారన్నమాట. ఆఖరణ షోడశోపచారాలు అయిపోయాక వరుసగా నృత్యందరి చేయామి, గీతం శ్రేవయామి, ఆ విధంగా నృత్యాన్ని ప్రదర్శించేవారు, పాటలు వినిపించేవారు. ఆ పాటలు కూడా మధురంగా పాడేవారు. ఇవన్నీ నియమాలు. ఇక్కడ వీళ్ళు యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో దేవతలకి నృత్యం దర్శనమే కానీ అప్సరసలు వచ్చారట అక్కడికి స్వర్గలోకం నుంచి. వాళ్ళంతా అప్సరసలు నృత్యాలు చేస్తున్నారు. అలాంటి నృత్యములు కూడా రామచంద్రుడు చూశాడు. అక్కడ మంచి మంచి యజ్ఞశాలలు ఉన్నాయి. ఆ యజ్ఞశాలల పక్కన సురుక్కు సురవలు మొదలైనవన్నీ కనపడుతున్నాయి. ఆవులు కూడా అక్కడ ఉన్నాయి కనుక ఆవుల యొక్క పేడ ఆ వాసన కూడా ఉన్నది.
ఆవుల యొక్క
అంటూ మాట్లాడుతున్న మాటలు మాత్రం అక్కడ రాముడు కనపడలేదు.
అటువంటి
సంవత్సరం అటువంటి చిత్రకూట పర్వతానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాతో పాటు. అక్కడ మీలో చిత్రకూట పర్వతానికి వచ్చిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ కందమూలాలని అమ్ముతారు. ఎంతంత దుంపలు ఉంటాయి, వాటిని ఒక్కొక్క ముక్క కోసిస్తారు. ఆ ముక్క తింటే ఎంత బాగుంటుందండి, ఒక రకమైన మాధుర్యం తీపి ఉంటుంది, కొద్దిగా లైట్గా దొరద ఉంటుంది. కానీ అది తింటే మనిషికి గ్యాస్ ట్రబుల్ రాదు, ఆరోగ్యంగా ఉంటాడు, మోకాళ్ళ నొప్పులు పోతాయి. అడవుల్లో ఉన్నవాళ్ళు ఆ కందమూలాలే తినేవారు. ఇంతంత దుంపలు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి, పుచ్చకాయల ప్రమాణాల్లో ఉంటాయి, భూమిలో దొరుకుతాయి, చిత్రకూట పర్వతం ప్రాంగణంలోనూ అడవుల్లోనూ బాగా దొరుకుతాయి. ఇప్పటికి కూడా మీరు చిత్రకూట వెళ్ళండి. చిత్రకూట వెళ్ళాలంటే ప్రయాగ దగ్గర దిగాలని కిందసారి చెప్పాను మీకు. ప్రయాగ నుంచి చాలా దగ్గర చిత్రకూటానికి రైల్వే స్టేషన్ కూడా ఉంది, కార్లు కూడా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇలా ముక్కలు కోసమ్ముతారు అన్నమాట చక్కగా కందమూలాలు. అవి ఇప్పటికీ వాళ్ళు తింటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళాగా ఆసుపత్రులకు వెళ్ళటంలా. మనం బొందమూలాలే తప్ప కందమూలాలు మానేసాం. సాయంత్రం అయ్యేసరికి 25 సంవత్సరముల నుంచి అదే నూనె ఓ పెద్ద మూకుళ్ళో పోసి మరగబెట్టి ఆ నూనెలోనే బజ్జీలు వేయించి మనకు అమ్ముతూ ఉంటాడు. ఆ నూనె నా చిన్నప్పటిదనమాట, 1979 ట్యాంక్ బండి దగ్గర అదే నూనెతో బజ్జీలు వేయించి నాకు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ అందులోనే బుజ్జి బుజ్జి బజ్జీలు వేయించి పెడుతూ ఉంటే మీరు తింటూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటే అమ్ముతుంది. మరి పాప వాళ్ళకి ఏంటి, వాళ్ళు బతుకు తిరుగు కాబట్టి ఏం చేస్తారనమాట, ఇవాళ మరిగిన నూనె మళ్ళీ కొత్తగా నూనె పోసి అందులోనే మరిగించేస్తుంటారు. ఆ నూనె వేస్ట్ అవ్వకుండా అదే నూనె మరిగి మరిగి మరుగుంటుంది. అదే టీ మరగబెట్టి ఇస్తూ ఉంటే ఉందనమాట. దాంతో మనకి శరీరానికి లేనిపోయిన రోగాలు వస్తాయి, కిడ్నీలన్నీ ఎగిరిపోతాయి. ఈ కిడ్నీ కోసం మళ్ళీ సిడ్నీ వెళ్ళి వచ్చేసరికి మన బతుకు వ్యర్థమైపోతూ ఉంటుంది. కానీ సహజమైన ప్రాకృతికమైన ఆహారం ఈ కందమూలాలు అవి తింటే శరీరం కాంతివంతంగా ఉంటుంది, రోగాలు రావు. అటువంటి కందమూలాలు ఆహారంగా స్వీకరించినటువంటి ఋషులు అగ్నిహోత్రుల్లో వెలిగిపోతూ పురాణములు చదువుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. ఆశ్రమ ప్రదేశంలో ఉన్న మహర్షులు ఎక్కువ మంది పవిత్రులు. ఎక్కడ మాట వరస కూడా ఇంద్రియములకు వాళ్ళు లొంగరు, ఎవరు చూసినా బ్రహ్మతుల్యులే. అందుకే ఆ ప్రాంతాన్ని బ్రహ్మలోకముతో సమానముగా భావించారట. అటువంటి మహానుభావులైన ఋషులను రాముడు చూశాడు. ఎప్పుడూ ఋషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలతో వెళ్ళకూడదు. అందుకే రాముడు ఏం చేశాడు, అప్పటిదాకా ధనుస్సుకి తాడు కట్టించాడు. మీరు ధనుస్సును చూశారు కదా, ధనుస్సుకి ఓ తాడు ఉంటుంది, అల్లె తాడు అంటారు. ఈ తాడు గట్టిగా వంచి బిగించి కడతారు, అప్పుడు ఈ తాటికే బాణం ఎక్కుపెట్టి విడిచిపెడతాం. అందుకని దానిని సంస్కృతంలో నారి అంటారు, తెలుగులో అల్లె తాడు అంటాం. ఈ తాడు యుద్ధమునకు ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ తాడిప్పేసి పైన చుట్టేస్తారు. తాడిప్పారు అంటే ఇంక యుద్ధం చేయటం లేదని అర్థం. అదే అడవుల్లో కడుతున్నప్పుడు శత్రువుల మీద కడుతున్నప్పుడు ముందు తాడు దానికి గట్టిగా బిగించి కడతారన్నమాట. ఇప్పుడు రాముడు ఇక్కడికి రాగానే వెంటనే ఏం చేశాడనమాట, అభ్యగచ్చన్ మహాతేజ విజ్యం కృత్వ మహద్ధను, పెద్ద ధనుస్సు అయింది. కోదండం మామూలు కోదండం కాదు, కొండంత పొడవున్నది బలమైన ధనుస్సు. ఆ వింటికున్న తాడిప్పి ముడివేసాడు పక్కకి. ఎందుని, ఇప్పుడు మనం వెడుతున్నది మునుల ఆశ్రమాలకి, ఇక్కడ యుద్ధంతో పని లేదు, మహాత్ముల దగ్గరకి ఆయుధములతో వెళ్ళకూడదు. అందుకని తాడిప్పి ధనుస్సుని వెనక్కి తగిలించుకున్నట్ట. అంటే రామచంద్రుడు భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రములు చదివాడు, కాసేపు దేవుడు అనేది పక్కన పెట్టండి. ఆయన ఒక మహారాజు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. మన శాస్త్రములు ఏమున్నాయి, పురాణములకు వచ్చినప్పుడు సాక్షాత్తు వచ్చినవాడు చక్రవర్తి అయినా ఆయుధములున్న సెక్యూరిటీ గార్డులను బయటే పెట్టాలి, తుపాకులతో లోపలికి రాకూడదు, కత్తులతో లోపలికి రాకూడదు, నిరాయుధుడై కూర్చుని వినాలి. దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఆయుధములతో భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మహారాజులకి సంబంధించిన కాపల వాళ్ళంతా కాపలంతా బయటే పెట్టాలట, అవసరమైతే లోపలికి మనుషులు పంపించుకున్నావు అంతే. నువ్వు ఓ ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో గుళ్ళోకి పంపించాలంటే కాపల వాళ్ళు బయటే నిలబడి లోపలికి ఎవరు వెళ్లకుండా చూసి తుపాకులతో అక్కడే ఉండి ధ్వజస్తంభం బయటే ఉండి అప్పుడు రాజుగారు లోపలికి పంపాలి. ఇవన్నీ నియమాలు. అందుకనే కదండి మన శాస్త్రాన్ని ఫాలో అయ్యి ఇప్పటికి కూడా తిరుపతిలోకి వెళ్ళినా లేకపోతే ఇంకొక యాదగిరికి వెళ్ళినా భద్రాచలం వెళ్ళినా లోపలికి మాత్రం ఆయుధాలు ఎలవ చేయరు, గన్మెన్నని పంపరు, వెళ్ళకూడదంతే. ఎంత గొప్పవాడైనా సరే అక్కడి వరకే బయటే ఆయుధాలు ఉండాలి, లోపల నిరాయుధుడై వెళ్ళవలసిందే భగవద్ దర్శనమునకు. రామచంద్రుడు అంతటి వాడు ఆ పనిచేశాడు, ఆయుధములు తీసి పక్కన పెట్టాడు, ఆయన అల్లెతాడు విప్పాడు, తద్వారా నేనే ఈ పని చేశాను మీరు కూడా అలా చెయ్యండి అన్నాడు ఆయన. మీరు ఒక కత్తి పుచ్చుకుని ఎదురుకుండా నిలబడి ఏ పద్మాకర పురాణం చెప్పండి ఏం చెప్తానో చూసి కత్తి చూసి వీడు ఎక్కడ కత్తి మీద వేస్తాడో అన్న భయం, వెయ్యకపోయినా చేతిలో ఉన్న కత్తి మీద పడుతుందేమో అనే భయం, అందువల్ల ఆయుధమును ఆయన విప్పదీసి పక్కన పెట్టాడు. దివ్య జ్ఞానోపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయక. ఇప్పుడు ఈ మహర్షులు చూచారు రామచంద్రుణ్ణి, వాళ్ళంతా దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళు. రాముడు అక్కడికి వస్తున్నప్పుడే వాళ్ళకి తెలుసు అందరికీ వస్తున్నవాడు రామచంద్రుడు, మహానుభావుడు, కారణజన్ముడు, అవతారమూర్తి, ప్రస్తుతం ఇక్కడ దుష్ట శిక్షణకే వచ్చాడు, ఈ వంకతోటి ఆయన వనవాసం చేస్తున్నాడని తెలుసు. వాళ్ళంతా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా దర్శింపగలిగిన వారు. ఇది వరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇవంతా తమ తపశ్శక్తితో కనిపెట్టారు వాళ్ళు. అందువల్లే ఆ మహాత్ములు ఎదురుగుండా ధనుస్సులను ఎక్కుపెట్టిన ధనుస్సులు విప్పి మరీ వస్తున్నటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి వారితో పాటు వస్తున్న సాక్షాత్తు జగన్మాత సీతని చూచారు, పరుగు పరుగును వచ్చారు, వాళ్ళకి స్వాగతం చెప్పారు, సీతారామ లక్ష్మణుల్ని దర్శించారు, సంతోషపడిపోయారు. నిజానికి రాముడు వాళ్ళకంటే వయస్సులోనూ పెద్దవాడు కాదు, పోని క్షత్రియుడు, పైగా ఆయుధములతో ఉన్నాడు. కానీ పెద్ద పెద్దవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, మహాతపస్సు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా రాముణ్ణి సీతని దర్శించి నమస్కరించి స్వాగతం చెప్పి పూజించి తరిస్తున్నారు. అంటే భగవంతుడు అని వాళ్ళు గుర్తించారు. మహానుభావులు గుణములు గొప్పవి కనుక, వాళ్ళు అవతారమూర్తులు కనుక, సుగుణములు కలిగిన వాళ్ళు కనుక, అటువంటి వాళ్ళకి వయస్సుతో సంబంధం లేదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు గురువు జ్ఞాని అనుకున్నప్పుడు మన వయస్సుతో సంబంధం లేకుండా నమస్కరించాలి. అందుకే వాళ్ళు అంత గొప్ప గొప్ప ఋషులు కూడా రాముడికి నమస్కరించారు. రాముడు వ్యవహారంలో ఆయన ఒక రాజు, కుర్రవాడు, యువకుడు, అందువల్ల ఆయన కూడా వాళ్ళందరికీ వినయంగా నమస్కరించాడు. రాముడు పరిపూర్ణ మానవుడి వలె ప్రవర్తించాడు, వాళ్ళు జ్ఞానుల వలె ప్రవర్తించారు. రాముడు ఎక్కడన్నా మాట వరుసకి నేను విష్ణువుని చెప్పాడో చెప్పాల, చెట్ట చివర అవతారం చాలించే ముందు దాకా ఎప్పుడూ నేను విష్ణువుని చెప్పడాయను. చీటికి మాటికి నేను దశరథ కుమారుణ్ణి, నేను మనిషిని అని మాత్రమే చెప్పేవాట ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, తనను తాను మానుషుణ్ణి అంటే ఒక మనిషిని, అది కూడా దశరథుని కుమారుడైన మనిషిని చెప్పుకున్నాడు తప్ప నేను సాక్షాత్ భగవంతుణ్ణని రాముడు ఎక్కడ డిక్లరేషన్ ఇచ్చుకోలేదు ఆయన. అయినా వాళ్ళు నమస్కరించారు, స్వాగతం చెప్పారు. ఇప్పుడు ఆ ఋషులంతా ధర్మ నిరతులు, తపస్సులు చేసిన వాళ్ళు, వ్రతాలు ఆచరించిన వాళ్ళు, త్రికాలజ్ఞులు, వాళ్ళందరూ రాముడికి అర్ఘ్యం పాద్యం ఇలా ఇవ్వవలసినవన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత ఋషులు, ఋషుల భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళలో పెద్దవాళ్ళు, గురువులు అందరూ సీతను చూచారు ముందు. అసలు సీతను చూడడంతో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందిట, ఇటువంటి స్త్రీలు ఉంటారా లోకంలో, ఈ రూపం, ఈ గుణం, సౌజన్యం, భర్త కోసం సమస్తం విడిచిపెట్టి అడవికి వెళ్ళే పవిత్రమైన వర్తనం, ఇవి సాధారణ స్త్రీలలో ఉండవు అని సీతను చూచి ఆశ్చర్యపోయారు. రాముడి సౌందర్యం, ఆయన యొక్క లావణ్యం, శరీరంలో నుంచి వస్తున్న కాంతి అవి చూచి వాళ్ళు తెల్లబోయారు. లక్ష్మణుడు చూచారు మురిసిపోయారు. అంటే ముందు రూపం, ఆ తర్వాత వాళ్ళ గుణం, వాళ్ళలో ఉన్న తేజస్సు వచ్చిన వారందరినీ ఆకర్షించిందన్నమాట. అందుకే వాళ్ళు పదే పదే వాళ్ళను చూచి కంటి మీద రెప్ప వేయలేదు. ఈ కంటి మీద రెప్పపాటు ఉంటే నిమిషులు అంటారు, ఈ రెప్పపాటు లేకుండా అలాగే గుడ్లప్పగించి చూస్తే అనిమిషులు అంటారు. దేవతలు అనిమిషులు, వాళ్ళు కంటి మీద రెప్ప వెయ్యరు. ఇప్పుడు కాసేపు దేవతలు అయిపోయారు వీళ్ళు కూడా, ఋషులు కూడా. అంటే అందరూ రెప్ప వెయ్యడం మాని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఒక్క క్షణం రెప్ప వేస్తే ఈ రెప్పపాటు కాలంలో రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి చూడలేమేమో అనిపించింది వారికి. దాన్ని బట్టి చూశారు అసలు వాళ్ళకి ఎంత ఆనందం కలిగిస్తుందో రూపం. ఆ రూపం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆయన చరిత్ర ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. అలా కాసేపు చూశాక ఆసనమిచ్చి కందమూల ఫలాలిచ్చి జలమిచ్చి వాళ్ళ ఆహారం సేకరించాక స్థిమితంగా కూర్చున్నాక కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నాక ఒక ఆశ్రమం నివాసంగా ఇచ్చారు. ఋషులు తాముండే ఆశ్రమాలే కాకుండా కొన్ని ఆశ్రమాలు నిర్మించి ఖాళీగా అట్టే పెడతారు. ఎందుకంటే అడవుల్లోకి అప్పుడప్పుడు మనబోటి వాళ్ళం పెడతాం కదా, మరి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళ ఆశ్రమం ఖాళీ చేసేవడం బాగుండదు. అందుకని ఇప్పటికి కూడా ఇళ్లలో గెస్ట్ హౌస్లు అని ఉంటాయి, లేదా గెస్ట్ రూమ్ అని ఉంటుంది. అంటే పూర్వం ఉండేవాళ్ళండి, ఇప్పుడు రెండు గదులు ఉంటాయి, ఈ పక్కన వంట ఈ పక్కన పెంట, వాడికే రెస్ట్ లేకపోతే రెస్ట్ రూమ్ పక్కనే రెస్ట్ ఉంటే ఇంకా కొత్తగా ఇంట్లోకి వచ్చిన వాడికి నా గదని ఎక్కడిస్తాడు. కానీ పూర్వం తప్పనిసరిగా అతిథికి ఒక గది ఓ ఇల్లు కేటాయించేవారు. అలాగే అడవుల్లో వాళ్ళు కూడా కొన్ని గుడిసెలు, కొన్ని కుటీరములు, కొన్ని ఆశ్రమములు అడవులలో తమ తమ దర్శములకు వచ్చేటటువంటి వారి కోసం ఖాళీగా అట్టే పెట్టేవారు. అటువంటి ఒక ఆశ్రమం సీతారామ లక్ష్మణులకు ఇచ్చారు. ఇచ్చామన్నారు వాళ్ళు, ఇక్కడ కొంచెం జాగ్రత్త వినవలసిన మాట. వాళ్ళు నివేదయత్వ రాముడికి నివేదించారు, ఒక ఆశ్రమం ఇచ్చి ఈ ఆశ్రమంలో ఉండు అన్నారు. పైకి నివేదించడం అని అర్థమవుతుంది. నివేదించడం అంటే ఏమిటంటే సమర్పించడం. కానీ ఈ నివేదయత్వ అనేటటువంటి పదం ఎప్పుడు వాడతారంటే ఇది మీదే, మాకేం సంబంధం లేదు, తీసుకోండి అన్నప్పుడే వాడతారు. వ్యవహారంలో ఇప్పుడు కూడా మనం మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం, ఏమండో మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి, స్వేచ్ఛగా ఉండండి అంటారు. అంటారు కానీ నిజంగా నేను మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు నాదే అని మీరు సమర్పిస్తే, ఓహో నాదే అయితే నాదే తీసేసుకుంటానంటే ఇక వెళ్ళండి గురువుగారు అంటారు. ఇక పురాణం వద్దు, ఇంకోటి అరణ్యకాండం వద్దు, మీరే అడుగుకు పోండి అంటారు. వ్యవహారంలో అంటాం అలా చేయలేము. చాలామంది భక్తులను నేను పరీక్షించాను, కారు ఎక్కగానే గురువుగారు మా జన్మ ధన్యమైందండి, ఈ కారు మీదే అనుకోండి అంటాడు. అనుకోవడమే కానీ ఇవ్వడం, ఇస్తాడా ఈ ఇల్లు మీదే అంటాడు. నిజంగా ఈ ఇల్లు నాదే అని నేను అన్నానంటే వాడు అడిలు పారిపోయి గురువుగారు అండి మన ఇంటికి అడుగు పెట్టగానే ఇల్లు మందేనంటాడండి ఆయన, ఆయన మన ఇంటికి తీసుకెళ్ళకూడదండి అంటారు. కాబట్టి ఎంత అవతల వాడి మీద మనకి ఇష్టం ఉన్నా, ఒక వ్యక్తి మనకు వస్తువు సమర్పించి ఇది మీదే అనుకోమన్నా మనం అనుకోలేము. వాళ్ళు అలా కాదు, మనస్ఫూర్తిగా రామచంద్రునకు ఒక ఆశ్రమం ఇచ్చి రామ ఈ ఆశ్రమం నీదే అనుకోవడం కాదు, నీదే, నీకు సమర్పించాం, నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నీదే, నువ్వు ఉండు అన్నారు. అలా అన్నప్పుడే దానికి నివేదన అని పేరు. భగవంతుడికి నివేదనాన్ని చేసామంటే మళ్ళీ మనం తిరిగి తీసుకుందామనే కాదు, కానీ ఆయన కరుణాస్వరూపుడు కనుక మనం ఏది సమర్పించినా అలా చూపులతో అందులో ఉన్న పదార్థాన్ని సేకరించి తర్వాత అందులో అమృతం నింపి ఆయన చూపులు దాని మీద పడగానే అందులో ఒక అమృత శక్తి చేరుతుంది, ఆ అమృత శక్తి చేరిన పదార్థం మనకి ఇస్తున్నాడు. అదే మీ ఇంటికే ఒక అతిథి వచ్చాడు, ఆయనకు అరటిపండు పెట్టారు తినమన్నారు, ఆయన తిన్న తర్వాత అరటిపండు మీకు రాదు తిరిగి, అదే నివేదన అంటే. ఆ అరటిపండు అవతల వాడు తినాలి అని ఇచ్చారు మీరు, అంతేగాని తిన్న తర్వాత మళ్ళీ తిరిగి అందులో చేసాక మనకు బయటకు ఇవ్వాలనో లేదా కక్కాలనో ఇవ్వం కదా మనం. కాబట్టి సంపూర్ణముగా ఆ వ్యక్తికి సమర్పిస్తేనే దానిని నివేదన అంటారు. అందుకని నివేదయత్వా ధర్మజ్ఞాః తతః ప్రాంజలయో బ్రువన్, రావణుకు ఆశ్రమమును పూర్తిగా రాసిచ్చేశారు. నిజం చెప్పాలంటే రాముడు తీసుకోళ్ళండి, ఎంతకాలం ఉంటాడు అక్కడ, ఓ నాలుగు రోజులు మూడు రోజులు ఉన్న తర్వాత ఆంజలి ఆశ్రమం వదిలే వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా సమర్పించి వాళ్ళని కూర్చోబెట్టి అప్పుడు రెండు చేతులు జోడించి వినయముగా ఇలా అన్నారట, మహాత్మా నువ్వు ధర్మాత్ముడివి, చతుర్వర్ణములు రక్షిస్తావు, వర్ణాశ్రమ ధర్మములను రక్షించే పరమాత్ముడివి, ఎవరైనా ఆర్తితో నీ దగ్గరకు వచ్చి రక్షించు అంటే చాలు, ఆ క్షణమే వాళ్ళ రక్షణ భారం నీది అంటావు. రాజు అన్నవాడు ఎలా ఉండాలి? ఒక దండం ధరించి, రాజదండం ధరించి, ఆయుధం ధరించి తన ప్రజలకి రవ్వంత కష్టము లేకుండా కాపాడాలి. ఎంత కూడా కష్టము లేకుండా ప్రజలని కాపాడేవాడిని మాత్రమే రాజు అంటారు. అందుకే పూర్వం బ్రహ్మదేవుడు ఈ భూలోకంలో ఉన్న మానవుల్ని రక్షించడం కోసం మీలాంటి మహాత్ముల్ని సృష్టించాడు. సృష్టించి రాజులకు ఒక నియమం పెట్టాడు. ఏమని? ఈ భూలోకంలో ఎవరెవరు ఏమేమి పుణ్యములు చేశారో అందులో నాలుగవ వంతు రాజుగారికి వెళ్ళిపోగాక. ఒక ఆయన అడవిలో తపస్సు చేశాడు, ఆ తపస్సులో ఉన్న నాలుగవ వంతు పుణ్యం రాజుగారికి వెళ్ళిపోవాలి. ఆ ఊళ్ళో ఒక ఆయన వ్యవసాయం చేశాడు, అందులో నాలుగవ వంతు భాగం రాజుగారికి వెళ్ళిపోవాలి. ఒక ఆయన చెరువు తవ్వించాడు, ఆ చెరువు తవ్వించడం వల్ల వచ్చిన పుణ్యంలో నాలుగో వంతు రాజునికి వెళ్ళాలి. ఇలా మహారాజులకి ప్రజలలో ఉన్నటువంటి శక్తి నాలుగో వంతు సమర్పణ తనంత తానే జరుగుతుంది. మళ్ళీ ఇది కప్పం కాదు, ట్యాక్స్ కాదు, ట్యాక్స్ వేరే విషయం, ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటుంది. అదేమిటనమాట, ఆరో వంతు స్వీకరిస్తారు. పూర్వకాలంలో ఆరో వంతు కట్టాలట. అంటే రైతు ఓ 100 బస్తాలు పంట పండిస్తే దాంట్లో ఆరో వంతుని తీసుకుని, ఉదాహరణకు 96 బస్తాలు అయితే 16 96 అంటే 16 బస్తాల పంట రాజుగారికి సమర్పించాలి. సమర్పిస్తే అప్పుడు రాజుగారు ఈ రైతు ఇంట్లో దొంగలు పడకుండా, అతనికి కష్టం రాకుండా, ఎప్పుడైనా కరువు వస్తే ఈ రైతుకి విత్తనాలు తానే ఇచ్చేలా ఆ రైతును రక్షించాలి. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం అన్నమాట. అలాగే ఒక ఆయనకి 96 రూపాయలు జీతం వస్తే అందులో 16 రూపాయలు జీతం ఏం చేయాలన్నమాట, రాజుగారికి కప్పం కట్టాలి. ఇప్పుడు ఈ 16 రూపాయలు రాజుగారు పుచ్చుకున్న దేనికి? సరదాగా అనుభవించడానికి కదట. భవిష్యత్తులో ఈ 16 రూపాయలు ట్యాక్స్ కట్టిన వాడింట్లో ఏ విధమైన ఈతి బాధలు రాకుండా కాపాడాలి. ఆ ఇంట్లో దొంగలు పడకూడదు. అతనికి ఏదైనా అగ్ని ప్రమాదం వస్తే ఇల్లు మళ్ళీ ఈయనే కట్టించివ్వాలి. ఇన్ని నియమాలు అండి ఆ రోజుల్లో. నిజంగా అంత జాగ్రత్తగా పరిపాలించారు రాజులు. పరిపాలిస్తే వాళ్ళు నిజంగా జనపాలకులు. అది జనపాలకుడు అంటే జనులని పాలించిన వాడు అవుతాడు. అలా కాకుండా ట్యాక్స్ మాత్రమే కట్టించుకుని పన్ను, వీళ్ళ చావు వీళ్ళని చావమంటే అటువంటి వాడు లోక కంటకుడు. అటువంటి రాజులు ఎక్కువ కాలం బతికేవారు కాదు, వాళ్ళకి నరకం వస్తుందిట. అందుకని రాజ్యాంతే నరకంధ్రవం అన్నారు. నువ్వు అలా కాదే, నువ్వు మహాత్ముడివి, ధర్మాత్ముడివి, మా అందరికీ అభయం ఇచ్చేవాడివి, పూజ్యుడివి, ఆగ్రహ అనుగ్రహ సమర్థుడివి. అందువల్ల మేము నీ దగ్గర ఒక ప్రతిపాదన తెస్తున్నాం. ఇంద్రాది లోకపాలకుల శక్తులలో నాలుగో వంతు ఉన్నవాడివి నువ్వు, ప్రజారక్షకుడివి. ఇప్పుడు ప్రస్తుతం అడవిలో ఉంటే నన్ను రాజని మీరందరూ ఈ ప్రతిపాదన తెస్తున్నారేమిటి అని నువ్వు అడగద్దు. నువ్వు అడవిలో ఉన్న రాజువే. ఎందుకని? భరతుడు నీ పాదుకలను సింహాసనం మీద పెట్టి పాలిస్తున్నాడు, కానీ నీకు బదులుగా తాను సింహాసనం మీద కూర్చోవడం లేదు. ఎంత గొప్ప విషయం అండి ఇది. మునులు మాట వినాలి ఇక్కడ మనం. మునులు తమల్ని రక్షించమని అడగబోతున్నారు. అడిగే ముందు నువ్వు రాజువి, నువ్వు ప్రజల యొక్క శక్తుల్లో, దిక్పాలకుల శక్తిలో 1/4 శక్తులు ఆక్కుంటున్నావు. ఈ పుచ్చుకున్న శక్తితో మమ్మల్ని రక్షించాలి. అదేమిటి, నేను రాజుని కాదు కదా, మా తమ్ముడు కదా రాజు అని నువ్వు అనకుండా ఉండడానికి ముందే చెప్పేస్తున్నావు. నువ్వు భరతుణ్ణి రాజుగా పరిపాలన చేయమంటే భరతుడు నీ చెప్పులు తీసుకున్నాడు, పాదుకలు తీసుకున్నాడు, ఈ పాదుకలు పట్టుకుపోయి సింహాసనం మీద పెట్టాడు. కాబట్టి సింహాసనం మీద ఉన్నది నీ పాదుకలే. నీ పాదుకలు ఉన్నాయంటే అర్థం నువ్వే పరిపాలన చేస్తున్నట్టు. అక్కడ ఆయన పరోక్ష పరిపాలన, ఇక్కడ నీది ప్రత్యక్ష పరిపాలన. ఏ రకంగా చూసినా నీ తమ్ముడు పరిపాలన చేస్తున్నా, పరిపాలన అధికారం నీది. అడవిలో అడవిలో ఉండే ఋషులు వేసుకున్న వేషము వేసుకుని పరిపాలన చేస్తున్నావు. కాబట్టి ఏ రకంగా చూసినా నువ్వే రాజు. కాదు, నువ్వు ఒకవేళ నేను రాజుని కాదని ఒప్పుకోకపోయినా నువ్వేమన్నావు అడవికి వచ్చే ముందు, అడవిలో ఉండే మునులను రక్షిస్తాను అని శపథం చేసావు. శపథం చేసావు కాబట్టి కూడా మమ్మల్ని పరిపాలించే బాధ్యత నీది. ఎంత నీకు ఎందుకు చెబుతున్నాము అంటే, నువ్వు అవతారమూర్తి, లోక నమస్కృత, లోకముల చేత నమస్కారం అందుకునేవాడి. మేమిక్కడ చాలా కాలం నుంచి ఆశ్రమములు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాం. కొంతకాలం మా జీవితం బాగానే గడిచింది. మాలో కొందరు హాయిగా సుఖంగా తపస్సు చేసుకుంటూ గడిపారు. ఎంతలో హఠాత్తుగా ఈ జనస్థానంలోకి, ఈ దండకారణ్యంలోకి అతి భయంకరులైన క్రూరులైన రాక్షసులు అడుగుపెట్టారు. ఆ రాక్షసులు నరమాంస భక్షకులు, ఏదో జంతువులు తినేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి మానవులంటే చాలా ఇష్టం. ఆ మానవుల్లో కూడా తపస్సు చేసుకుంటున్న వాళ్ళు అంటే వాళ్ళకి మరీ ఇష్టం. అందుకని వాళ్ళంటి ఋషుల మీద పడిపోతున్నారు, మమ్మల్ని చీల్చి చెండాడి తినేస్తున్నారు. రామచంద్ర, ఇక్కడ కొన్ని వేల మంది ఉండేవారు పూర్వం, ఇప్పుడు వందల్లోకి దిగాం మేము. కారణం, ఆ దుర్మార్గులైనటువంటి రాక్షసులు వీళ్ళల్లో చాలామంది తినేశారు. వాళ్ళకి మేమంటే కక్ష, ద్వేషం, ఆరష్టమతాన్ని, వేదమతమును నిలబెడుతున్నాం కాబట్టి మా మీద కక్ష కట్టారు వాళ్ళు, మమ్మల్ని తినేస్తున్నారు. మేము తపస్సు చేయటం వల్ల మాకు కొన్ని శక్తులు వచ్చాయి, ఈ శక్తుల వల్ల మేము అవతల వాడిని నువ్వు భస్మం అయిపో అంటే భస్మం అవుతాడు. కానీ వచ్చిన తెప్పలు ఏమిటంటే, మేము తపస్సు చేస్తున్నప్పుడు కోపం వహించకూడదు, కోపం వల్ల మా తపస్సు మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే తపస్సు చేసేవాడు తపస్సులో ఉండగా కోపంతో శాపం పెట్టండి, మేము పురాణం చెబుతున్నప్పుడు పక్కన ఎంత గందరగోళం వచ్చినా చెప్పించకూడదు, చెప్పిస్తూ కొంపలు పోయిపోతామునా? అందులో పురాణంలో ఉన్నప్పుడే గందరగోళాలు పెడతారు, అలాగే తపస్సు చేస్తున్నప్పుడే రాక్షసులు వచ్చి మీద పడతారు. అప్పుడు అది వాళ్ళకు పరీక్ష. మేము తపస్సు మాని ఏదో కులాసా కబురు చెప్పుకుంటున్నప్పుడు రాక్షసులు రారు, మేము తీరా జపంలోనో తపస్సులోనో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మేము కోపగించడానికి వీల్లేదు, అందువల్ల వాళ్ళ చేతిలో మేము బలైపోతున్నాం. ఆ సమయంలో మా ఆడవాళ్ళని చంపేస్తారు, పిల్లల్ని చంపుతారు, మమ్మల్ని చంపుతారు, యజ్ఞగుండములు పాడు చేస్తూ ఉంటారు. న్యస్తదండావయం రాజన్ జితక్రోధాః జితేంద్రియాః రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః. రామ, మేము శాపమని ఆయుధం విడిచిపెట్టాం, నువ్వు ఇక్కడ మా ఆశ్రమంలోకి వచ్చే ముందు ఏం చేసావు, ధనుస్సు కొన్న తాడిప్పావు, నీ ఆయుధం నువ్వు పక్కన పెట్టావు. అలాగే మేము కూడా తపస్సు చేస్తున్నప్పుడు కోపం విడిచిపెట్టాం, దానివల్ల ఎవరి మీద శాపాన్ని ప్రయోగించాం, మేమే శపిస్తే వాళ్ళెంత వాళ్ళు బతుకెంత, అందుకని మేము శపించడానికి వీలు లేకుండా శాపములను పక్కన పెట్టి శాంతం వహించి తపస్సు చేస్తున్నాం. అందుకే వాళ్ళు చెప్పారు, జితేంద్రియులము, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి కోపం ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, ఎక్కడ మాట వరసకు కూడా వస్తువుల మీద వ్యామోహం ఉండకూడదు. ఇప్పుడు రాక్షసులు ఇంద్రియ నిగ్రహం కలిగిన మమ్మల్ని ఏమో చంపడానికి మీద పడతారు. తీరా వీళ్ళని చంపడానికి కొంతకాలం తపస్సు పక్కన పెట్టి శాపం పెడదామనుకున్నప్పుడు రారు. దీనివల్ల ఎంతోమంది ఋషులు చచ్చిపోయారు. ఇంత గొడవ నీకు ఎందుకు చెబుతున్నావు? మా అదృష్టవశాత్తు నువ్వు ఈ అడవిలోకి వచ్చావు, ఈ అడవుల్లో రకరకాల రాక్షసులు నీకు తగులుతారు, వాళ్ళని సంహరించు, మమ్మల్ని రక్షించు, మేము తపస్సు తప్ప కోపం తెచ్చుకోకుండా ఉండేలా చెయ్యి, ఈ పని నువ్వే చేయగలవు, అసలు నువ్వు లోక సంరక్షణ కోసమే ఈ వనవాసం చేస్తున్నావు అని కూడా మాకు తెలుసు అనగానే తథాస్తు అన్నాడు. ఆయన మాటిచ్చాడు, నేను ఇక్కడ కొంతకాలం ఉంటాను, ఈ చుట్టుపక్కల ఆశ్రమాలన్నీ తిరుగుతూ ఉంటాను, తిరిగి ఎక్కడ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని నేను సంహరిస్తాను అని మాటిచ్చాడు ఆయన. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, రాముడు మాటిచ్చాడంటే ఇక తిరుగులేదు కనుక. ఆ పూట రామచంద్ర ప్రభువుకి, సీతాదేవికి, లక్ష్మణునికి వాళ్ళు పుష్పాలు ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, మంచి మంచి ఫలాలు ఇచ్చారు, వీటితో పాటు తేనె కూడా ఇచ్చారు. ఇవన్నీ సేకరించి విశ్రాంతి తీసుకున్నారట. తెల్లవారింది. రామచంద్రుడు పక్కనున్న పెద్ద విశాలమైన చెరువు దగ్గరికి వెళ్ళి కాలకృత్యాదులు ముగించుకొని స్నానం చేసి సీతా లక్ష్మణ సమేతుడై చేయవలసిన కృత్యాలన్నీ చేశాడు. ఉదయం లేవగానే అర్చనలు, సంధ్యావందనాదులు అన్నీ యథేచ్ఛగా చేసుకున్నాడు ఆయన. ఇక్కడ నుంచి కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని, ఒకే చోట ఉండకూడదు కదా, ఆయన నియమం ఏదో పెట్టుకున్నాడు. ఆయన ఒకే చోట ఉంటే ఇంకో ఇబ్బంది ఏమిటంటే రాక్షస సంహారం జరగదు. పైకి చెప్పడు కానీ రాముడు ఒక చోట కాకుండా ఇంకో చోట ఇంకో చోట అలా తిరగడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, సంచారం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ ప్రాంతాల్లో ఎక్కడ క్రూరులు ఉంటే వాళ్ళని సంహరించి తక్కిన వాళ్ళని రక్షించడం ఆయన యొక్క ఉద్దేశం. అందుకని సీతతో లక్ష్మణులతో కొంతమంది ఋషులతో ఆ ప్రదేశం వదిలి మళ్ళీ ముందుకు సంచరించడం మొదలుపెట్టాడు. మహాభయంకరమైన అరణ్యం అది. మధ్య మధ్యలో కొంతమంది ఋషులు ఈ అరణ్యంలోకి రాగానే, రామచంద్ర మేము ఇక వెనక్కి వెళ్ళి వస్తాం, మీ ముగ్గురు వెళ్ళండి అన్నారట. అంటే రాబోయే ఆపదలు వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ నుంచి రాముడు లక్ష్మణుడు సీతతో వెడితే వాళ్ళు ముగ్గురు వాళ్ళని రక్షించుకోగలరు, మనలాంటి సామాన్యమైన ఋషులు కొన్ని ఇబ్బందులు పాలవుతాం అనుకున్నారో ఏమో. రాముణ్ణి సీతని లక్ష్మణుడిని వదిలి వీడుకోలిచ్చి ఋషులు తమ దారిని తాము వెళ్ళిపోయారు. చూసారా మానవుల యొక్క నైజం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎంతో తపస్సులు. అక్కడ ఉన్నది రాముడు, ఆయన రక్షిస్తాడని నమ్మకం ఉంది. అయినా కొంతవరకు ఆయన వెంట వచ్చారు కొందరు, కొందరు ఏదో కిలోమీటర్ వరకు వచ్చారు, కొందరు 2 మైళ్ళు వచ్చారు, కొందరు 3 మైళ్ళు వచ్చారు, చివరికి వచ్చాక ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే మానవుల యొక్క నైజం. ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పినప్పటికీ, అభయం ఇచ్చినప్పటికీ మళ్ళీ ఎవరికి వాళ్ళకే, వాళ్ళ భద్రత వాళ్ళకే కావాలనిపిస్తుంది. అవతల వాడిని నమ్మలేడు వాడు. భగవంతుడు నిజంగా నేను రక్షిస్తానని చెప్పినా మళ్ళీ మనకు ఎక్కడో లోపల అంతరాంతరాల్లో కొంచెం బెంగు ఉంటుందన్నమాట, భయం ఉంటుందన్నమాట. ఎందుకైనా మంచిది శ్రీకృష్ణుడు రక్షిస్తానంటాడు, కానీ మన ముక్కుకి మనమే గొట్ట కట్టుకుని మన ముందు మనమే తగ్గి మన దారిని మన జాగ్రత్త వహిద్దాం అనుకుంటారట. సంపూర్ణ శరణాగతి వహించలేము. అందుకే వీళ్ళని మానవులు అన్నారు. లేకపోతే రాముడు చిట్ట చివరి అవతారం సాధించేటప్పుడు నాతో పాటు సరయు నదులు దూకండి, దూకిన వాళ్ళు వైకుంఠానికి పట్టుకుపోతానంటే అమ్మో మేము సరయులో దూకం, మేము ఇక్కడే సరూర్ నగర్లో ఇల్లు కొనుక్కున్నాం అంటాడు తప్ప ఎవడన్నా సరయు నదులు దూకిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొద్దిమంది వెళ్ళారు ఆయనతో. అందువల్ల ఎవరు దాని వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మిడిల్ డ్రాప్ అయిపోయారు. ఇక ఈ ముగ్గురే వెళ్ళారట. కొంత దూరం వెళ్ళగానే ఓ పెద్ద భయంకరమైన శబ్దం వినబడింది వాళ్ళకి. ఒక భయంకరాకారుడైన రాక్షసుడు కనబడ్డాడు. తాడు చెట్టంత పొడుగున్నాడు వాడు, ఏకంగా ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో ఉన్నాడు వాడు. వాడి చేతిలో పెద్ద శూలం ఉన్నది. ఆ శూలం చెప్పాలంటే ఇంచుమించుగా 4 మైళ్ళ వెడల్పున్న ప్రాకారంలో ఉందన్నమాట. అది పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి సరే బ్రిడ్జీల దగ్గర, అలాంటి బ్రిడ్జి పిల్లర్లో ఉంది. అది చేతిలో ఉన్నటువంటి గొట్టం పైన సోలము చివర పదునైనటువంటి ఆ సోలము చివర కొన్ని జంతువులు గుచ్చబడి ఉన్నాయి. ఆ జంతువులు ఏమేమిటో తెలిస్తే ఆ సోలం ఎంత ఉందో తెలుస్తుంది మనకి అనమాట. అది మామూలు సోలం కాదు, మనం చేతిలో పట్టుకునే ఈటే బల్లెం కత్తి లాంటివి కాదు. అది ఆ సోలము చివర 3 సింహాన్, 3 సింహములు గుచ్చుకున్నట్టు వాడు. సింహాలను కసిక్కలు గుచ్చిపారేశాడు దాంట్లోకి. చతురో వ్యాఘ్రాన్, 4 పులులు గుచ్చబడి ఉన్నాయి. ఇవన్నీ వాడు బ్రేక్ఫాస్ట్గా తినడానికి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వేరు. ప్రస్తుతానికి 3 సింహములు, 4 పులులు. అక్కడతో ఆగాడా, దౌ రుకౌ 2 తోడేళ్ళు, అంతకంటే దొరకలేదట. పురుషతాందశ, ఈ చుక్కలున్న జింకలు ఉంటాయి కదా మత్సల జింకలు, అలాంటి జింకలు 10. స విషాణం వసాదిగ్ధం గజస్య చ శిరోమహత్. దాంతోపాటు ఈ దంతములు కలిగి తొండం కలిగి ఉన్న ఓ పెద్ద ఏనుగు తలని నరికి, ఏనుగుని ఏం చేశాడో తెలియదు కానీ ఏనుగు తలని మాత్రం ఈ సోలం చివరి గుచ్చాడు. ముందేమో 3 సింహాలట, 4 పులులుట, 2 తోడేళ్ళు, 10 జింకలు, మత్స్యజింకలు, దాంతోపాటు పెద్ద ఏనుగు తల. ఆ ఏనుగు తల కూడా అప్పుడే నరకబడిన తల, అందువల్ల కొమ్ములు, దాని దంతాలు, ఆ నెత్తురు ఓడుతున్నది. అటువంటి వాటిని సోలం చివరు గుచ్చుకుని చేతిలో పుచ్చుకుని తిప్పుకుంటూ వస్తున్నాడు వాడు. పెద్ద బాణకడుపుతో ఉన్నాడు వాడు. పెద్ద పెద్ద కళ్ళున్నాయి, విశాలమైన నేత్రాలు అన్నమాట. ఇంకా వాడి కోరల్లోంచి నెత్తురు అలా కారుతూనే ఉంది. బహుశా అప్పుడే తిని ఉంటాడు ఏ జంతువును. ఇందాక ఏనుగు తలని చెప్పామే, బహుశా ఏనుగు తలని మాత్రం ఈ సోలానికి గుచ్చి ఏనుగు మాంసం తిన్నాడు వాడు. అందుకే ఆ దంతాల్లోంచి నెత్తురు కింద కారుతోంది. కొంతమంది భోజనం చేసిన తర్వాత ఆ దంతాలతో బయటకు వస్తారా, దంతాల నిండా పులిహేర మెతుకలు, ఆ మిరపకాయ ముక్కలు, మాంసం ముక్కలు కనపడతాయి జుగుప్సగా. అలా వాడి దంతాల నుంచి అవన్నీ కనపడుతున్నాయి అన్నమాట. అటువంటి భయంకరాకారుడు, పర్వతం వంటి ఆకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా మాంస ముక్కలు నెత్తిరే. పులితోలు నడుము కట్టుకున్నాడు వాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లో ఎర్రగా ఉన్నాయి. ఈ ప్రపంచములో వాడిని చూచిన తర్వాత భయపడేవాడు ఎవ్వడూ ఉన్నాడు అనమాట. అంతటి వాడు ఒక మృత్యుదేవతలో ఉన్నాడు వాడు. అంత భయకరాకారుడై ఉన్నాడు వాడు. వాడిని చూస్తే మృత్యువే వాడి రూపంలో ఉందేమో అనిపిస్తుందట. అలాంటి అంతక రూపంలో ఉన్నాడు వాడు. ఆ రాక్షసుడు రాముడిని చూచాడు, లక్ష్మణుడిని చూచాడు, ఆ ఇద్దరికీ మధ్యలో ఉన్న సీతని చూచాడు, పళ్ళు పటపట కొరికాడు. ప్రళయకాలంలో మృత్యుదేవతల అరుచుకుంటూ అక్కడికి వచ్చాడు. రాగానే సీతాదేవిని అమాంతంగా పట్టుకుని ఇలాగ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. సంస్కృతంలో అంకేనాదాయ వైదేహీయం అన్నారు. అంటే సరిగ్గా చంకలో పెట్టుకుని తొడకి తగిలించేలా పట్టుకుంటే అంకము అంటారు. అంకము అనే శబ్దానికి చంక, తొడ అని కూడా అర్థం. సాధారణంగా చిన్నపిల్లల చంకలో పెట్టుకుంటాంగా, అలా సీతను చంకలో పెట్టుకున్నాడు వాడు. పట్టుకుని కొంచెం దూరంగా నిలబడి, ఇప్పుడు సీతారామ లక్ష్మణుల యొక్క సమూహంలో సీత దూరం అయిపోయింది, రాముడు లక్ష్మణుడే మిగిలాడు, వాళ్ళతో ఇలా అన్నట్ట, ఎవర్రా మీరు? వేషం చూస్తే మునుల వేషం వేసుకున్నారు. మీ వేషం చూస్తే మునులు వేషం వేసుకున్నారు. కట్టుకున్నవి జటావల్కలాలు, జింక చర్మాలు, చూడ్డానికి మునుల్లా కనబడుతున్నారు. కానీ మీరు మునుల, మునులకి ఈ కత్తులు ఎందుకు, ఈ ధనుస్సులు ఎందుకు? పైగా ఆడదాన్ని వెంట పెట్టి కడతారా? వాడికి తెలియదుగా వీళ్ళు ఎవరో. అందుకని ఇద్దరికి ఒకే భార్య అనుకుంటున్నట్టు వాడు. అందుకని మీ ఇద్దరికి మధ్యలో ఒక స్త్రీ ఓటీవైగా, మీకు ఒక స్త్రీ కావలసి వచ్చిందా? తపస్సులు స్త్రీలతో తిరుగుతారా? మీ ప్రవర్తన మునుల ప్రవర్తనకి వ్యతిరేకంగా ఉంది, అధర్మం ఇది అన్నాడు వాడు. నిజానికి మునులు పెళ్లి చేసుకోకూడదని శాస్త్రంలో ఎక్కడ లేదండి? అగస్త్యుడు మహర్షి, ఆయన పక్కన లోపాముద్ర ఉంది. వశిష్ఠుడు మహర్షి, పక్కన అరుంధతి ఉంది. 100 మంది సంతానం ఆయనకి. శక్తి, ఆయన ఒక మహర్షి, ఆయనకి భార్య లేదా? గౌతమ మహర్షి లేడా అహల్యతో? అత్రి మహర్షి అనసూయ లేదా? కాబట్టి పూర్వకాలంలో మునులందరూ భార్యాసమేతంగా అడవుల్లో ఉన్నారు, వాళ్ళకే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా తపస్సు చేసుకున్నారు. తపస్సు వేరు, బ్రహ్మచర్యం వేరు. కొందరు బ్రహ్మచర్యాశ్రమంతో ఉంటారు, కొందరు గృహస్థాశ్రమంలో ఉంటారు, కొందరు వివాహితులు, కొందరు అవివాహితులు, అవన్నీ నియమాలు. వీడు మూర్ఖుడు కనుక వాడికి అవేం తెలియలేదు. అందువల్ల వాడి దృష్టిలో ఏమిటంటే, వీళ్ళేమో జట జూటాలు ధరించారు, నారచీరలు ధరించారు, ఋషులు వలె కనపడుతున్నారు, కానీ ఇద్దరికి మధ్యలో ఓ పడుచు భార్య, దీంతో పాటుగా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇదేదో అధర్మంలా ఉందిట వాడికి. వాడు తినేది నరమాంసం, వాడు కూడా నీతులు చెబుతున్నాడు. సాధారణంగా ఈ నీతులు చెప్పే వాళ్ళందరూ గోతులు తీసేవాళ్ళు అనమాట. వాడు నిరంతరం జీవులు తిని బతికేవాడు వాడు. వాడు లోలుడు అయినా ఏమిటి అధర్మ ప్రవర్తన? నేనెవరిని అనుకుంటున్నారా, నా పేరు విరాధుడు. విరాధుడు అని పేరు కలిగిన మహావీరుణ్ణి నేను. ఈ అడవుల్లో తిరుగుతుంటాను, నిత్యం మునుల యొక్క మాంసం తిరుగుతూ ఉంటాను. ఇవాళ మీరు దొరికారు నాకు, మీ మెడలు విరిచి మీ రక్తం గడగడగడ తాగేస్తాను. మిమ్మల్ని చంపేశానంటే ఈ సుందరి భర్తలు లేని స్త్రీ అవుతుంది, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవచ్చు, ఇక ఈ స్త్రీ నాది, నా ఉద్దేశం అదిట అన్నాడు వాడు. మీ పేడ విరగడైపోతే, మీ ఇద్దరిని నేను సంహరిస్తే ఇక ఈ స్త్రీ నాదవుతుంది అని విరాధుడు ఈ విధంగా పలికాడు.